శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారాంతపు బైబిల్ స్టడీ అంశము, ధనవంతుని వెర్రివాడని ఎందుకు పిలుచెను. మూల వాక్యము లూకాసువార్త 12:16-21
లేఖన భాగాన్ని మనం చూద్దాం. లూకాసువార్త 12:16-21. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి 16 ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుదుమని చెప్పుదననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవను వగలని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉండని చెప్పాను. దేవుడు ఈ వాక్యాన్ని తన మన వీరిలో దీవించిన గాక. దయచేసి అర్థం చేసుకుందాం. 2 డేస్ బ్యాక్, 2 రోజుల క్రితం ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది నాకు. ఆ వాట్సాప్ మెసేజ్ పంపించిన అబ్బాయి ఒక యవనస్తుడు, 15 చదువుకుంటున్న స్టూడెంట్. వాట్సాప్ మెసేజ్ లో PDF డాక్యుమెంట్ పైన ఉంది, మ్యారేజ్ ఇన్విటేషన్ అని చెప్పి ఉంది. నేను గాబరాపడ్డాను, తొందరపడ్డా. ఇదేంటి, 15 కుర్రాడు చదువుకుంటున్నాడు, పల్లెటూరు అబ్బాయి, తొందర పడుతున్నాడేమో, గైడ్ చేద్దాం ఉద్దేశంతో ఆ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేస్తే అందులో April Fool అని ఉంది. April 1 కదా, 2 డేస్ బ్యాక్, April Fool అని ఉంది. ఒకసారిగా మనసులో చిన్న బాధ అనిపించింది. తమ్ముడు 15 కుర్రాడు నన్ను ఫూల్ చేసేసాడు అనిపించింది. సహజంగా మనుషులు మనల్ని ఫూల్ చేస్తేనే మనం కొంచెం ఇబ్బంది పడతాం. కానీ దేవుడు మనల్ని ఫూల్ చేస్తే, ఇక్కడ కొంచెం మనం గమనించాల్సింది, మనుషులు మనం ఫూల్ చేస్తేనే మనం తట్టుకోలేము, ఇబ్బంది పడతాం. కానీ దేవుడు మనల్ని ఫూల్ అంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో. ఈ 12 పరిస్థితి ఏంటంటే, ద రిచ్ ఫూల్, ఒక ధనవంతుడైన వెర్రివాడి కొరకు వాక్యంలో మాట్లాడుతున్నాడు. దేవుడే అతన్ని వెర్రివాడా అన్నాడు. కాబట్టి దేవుడు వెర్రివాడా అన్నాడంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో. మన ముగింపు దినంలో వెర్రివాడా అన్న మాట దేవుడి నోట మనం వినాల్సి వస్తే మన జీవితం వ్యర్థమైపోయినట్లే, మన జీవితం నిరర్థకమైపోయినట్లే. కాబట్టి లేఖన భాగం నుంచి ఈ ధనవంతుని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నిన్న ఈనాడు పేపర్లో ఒక ఐటెం రాశాడు, అందులో అంటాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకి అన్ని పార్టీ నుంచి పోటీ చేస్తున్న లోక్సభ అభ్యర్థులు 67 మందిలో 100 కోట్ల ఆస్తి దాటిన వాళ్ళు ఎంతమంది, 1 కోటి రూపాయల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది అని లిస్ట్ రాశాడు. 1 కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తికి వెళ్ళిన వాళ్ళు కేవలం 6, మిగతా వాళ్ళందరూ కూడా కుబేరులే, కోటీశ్వరులే. కాబట్టి ఈరోజు ధన సంపాదన అన్నది విజయానికి మెట్టుగా లోకంలో మనం చూస్తా ఉన్నాం. ఎవరి దగ్గర ఎక్కువ ధనం ఉంటే వారిని మనం అంటాము సక్సెస్ఫుల్ మ్యాన్ అంటాం, ఆదర్శనీయుడు అంటాం, మార్గదర్శి అంటాము. ఇట్లాగా ధనాన్ని మనం ఒక వ్యక్తి యొక్క విజయానికి కొలబద్ధంగా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ధనవంతులు జ్ఞానవంతులు అంటే అనుమానం లేదు. చాలా జ్ఞానవంతులు, చాలా తెలివైన వాళ్ళు, చాలా జాగ్రత్త పరులు, కాబట్టి వారు అలా సంపాదించుకోగలుగుతా ఉన్నారు. కాబట్టి ఈ వాక్య భాగం నుంచి ఈ ధనవంతుని గురించి మనం లోకం ఏమనుకుంటుంది చూడాలి, దేవుడు ఏమనుకుంటున్నాడు చూడాలి. లోకం అనుకుంటున్న విధానం ఎలా ఉంది, దేవుడు చూస్తున్న విధానం ఎలా ఉంది? ఇదే ధనవంతుని, లోకం చూస్తున్న విధానం ఎలా ఉంది, దేవుడు చూస్తున్న విధానం ఎలా ఉందో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 12:16 ఇలా రాయబడింది, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఈ 16వ వాక్యాన్ని బట్టి మనం చెప్పొచ్చు, హీ వాజ్ ఏ హార్డ్ వర్కర్. ఈయన కష్టించి పనిచేసే ఆయన కష్టజీవి. ఆల్రెడీ ధనవంతుణ్ణి, నేను బాగా సంపాదించుకున్నాను కూర్చొని తిందాము అనుకోకుండా ఉన్న ధనాన్ని ఎలాగా వృద్ధి చేసుకోవాలో ఆలోచన చేస్తా ఉన్నాడు. తనకున్న 1,000 ఎకరాలని బాగా పండిస్తున్నాడు. సమృద్ధిగా ఆ నేల పండగలిగిందంటే ఆయన ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. ఏ సీజన్లో ఆకుముడి రెడీ చేయాలి, ఏ సీజన్లో ఏ సమయంలో నాట్లు వేయాలి, ఎప్పుడు నీరు పెట్టాలో అప్పుడు నీరు పెట్టడం, కలుపు వల్ల పంట పాడైపోకుండా కలుపు తీయటం, సమయానికి ఎరువు వేయటం, మిగతా పంటని ఎలకలు కానీ మిగతా నాశనం చేయకుండా పంటను కాపాడుకోవటం. రైతు ఆ 3 నెలలు పంట పొలం వేసింది మొదలుకొని కోతకు వచ్చే వరకు, చేతికి వచ్చే వరకు ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటాడో, ఈయన ధనవంతుడే అయినప్పటికీ చాలా కష్టించే వ్యక్తి కాబట్టి, హార్డ్ వర్కర్ కాబట్టి, ఆయన తన పంటను సమృద్ధిగా పండడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. చివరికి పంట సమృద్ధిగా పండింది. ఈ 16వ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, హీ వాజ్ ఏ హార్డ్ వర్కర్, కష్టపడి పనిచేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. 17వ వచనంలో ఇలా రాయబడింది, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. ఆయన హీ వాజ్ ఏ ప్లానర్. మనకి ఈయన కనబడుతుంది ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లే వ్యక్తిగా కనబడుతున్నాడు. విస్తారమైన పంట, ఆ పంట కూర్చుకోవడానికి ఉన్న గాజులు సరిపోవట్లేదు, గొడాన్స్ కట్టాల్సిన పరిస్థితి, ఏం చేయాలి అని ఆలోచించి ఆయన తన పంట అంతటిని సమకూర్చుకోవడానికి చక్కటిగా ప్లాన్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్లానింగ్ చేస్తున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. విజయవాడలో నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, కోనేరు హంపి, మనందరు తెలుసు కదా, కోనేరు హంపికి వాళ్ళ మామగారి కంపెనీ, చిన్న కంపెనీయే, ఒక 500 మంది వర్కర్స్ ఉంటారు. ఎంటర్ సదరన్ రైల్వేస్ లో సిగ్నల్ లైటింగ్ అంతా కూడా ఆ కంపెనీ చూస్తుంది. వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళ కంపెనీ కోసం అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది, 500 మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఎన్ని గంటలకు లోపల వస్తారు, ఎన్ని గంటలకు బయటకు వెళ్తున్నారు, వాళ్ళందరికి సిస్టమ్స్ ఇచ్చాం, నెట్ ఇచ్చాం, ఆ 8 అవర్స్ లో వాళ్ళు ప్రతి నిమిషం ఏం చేస్తున్నారో బ్యాక్ ఎండ్ లో వాళ్ళు చెక్ చేయొచ్చు. చివరికి ఆ రోజు ఎంత మంది వచ్చారు, మెస్ లో ఎంత ఫుడ్ రెడీ చేయాలి, ఎక్కడ వేస్టేజ్ కాకుండా, 8 గంటలు డ్యూటీ అయితే 8 గంటల్లో 1 అరగంట కూడా వేస్ట్ కాకుండా ఎట్లాగా రిసోర్స్ ని వాడుకోవాలన్న దాని మీద, వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ కావడం వల్ల అన్ని విషయాల్లో ఒక నిమిషం ఒక వ్యక్తి ఎవరు ఆడుకోవడానికి వీలు లేకుండా అంత ప్లాన్ చేశారు. భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులు ఏంటి, గతంలో తీసుకున్న ప్రాజెక్టులు ఏంటి, ఏ టైయానికి ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా పక్కాగా ఉన్నాయి. నేను అంటాను అంత ప్లాన్డ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. బైబిల్లో ఈ ధనవంతుడు కూడా ప్లానింగ్ చేసే వ్యక్తిగా ఉన్నాడు, ప్లానింగ్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. 3వదిగా ఈ వ్యక్తిలో మనం చూడగలుగుతున్నాం, 12:18 నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని. హీ వాజ్ ఎ సేవింగ్ మ్యాన్. మనకి ఈయన కనిపిస్తుంది ఏంటంటే పొదుపు చేసే వ్యక్తిగా, జాగ్రత్త పడే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే విస్తారమైన ఆస్తి ఉంది, సరిపోతుందని అనుకోలేదు, ఉన్నదాన్ని వదులుకోవట్లేదు, ప్రతి దాన్ని కూడా పొదుపు చేసుకుంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఒబ్బుడి చేసుకుంటున్నాడు అని చెప్పాలి. కాబట్టి లోకం దృష్టిలో ఈయన ఎలా కనబడుతున్నారంటే 3 క్వాలిఫికేషన్ కనబడుతున్నాయి. ఆయన ధనవంతుడు, అది చాలా గొప్ప క్వాలిఫికేషన్. అయితే ఈయన ధనవంతుడు ఎలాగైపోయాడు, రాత్రికి రాత్రి ధనవంతుడు అయిపోయాడా, అర్ధాంతరంగా ధనవంతుడు అయిపోయాడా, డబ్బులు ఊరికే వస్తాయా, కష్టపడకుండా వస్తాయా అని మన లోక పరిభాషలో మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఈయనలో ఒక మూడు సుగుణాలు కనబడతాయండి. ఒకటి, కష్టపడి పనిచేసే మనస్తత్వం. రెండు, ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లే విధానం. మూడు, కలిగిన దాన్ని జాగ్రత్త చేసుకోవటం, సేవ్ చేసుకోవటం ఈయన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంతవరకు చాలా బాగుంది. ఒకవేళ ఈ మూడు క్యారెక్టర్లని మనం ముందు పెట్టుకుంటే ఆయన జ్ఞానవంతుడు కనబడుతున్నాడు, తెలివైన వాడు కనబడుతున్నాడు, సమయ స్ఫూర్తి కలిగిన వాడు కనబడుతున్నాడు, చాలా బాధ్యత కలిగిన వ్యక్తిగానే మనం ఆయన్ని చూడగలుగుతా ఉన్నాం. అయితే 20వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆయన్ని పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా వెర్రివాడా అన్నాడు. దేవుడు ధనవంతుణ్ణి మనం ఈ రోజు సొసైటీలో మనం సక్సెస్ఫుల్ పర్సన్స్ గా చూస్తున్నాం, వ్యాపారవేత్తల్ని మనం చాలా గొప్ప వ్యక్తులుగా చూస్తున్నాం. కాబట్టి సక్సెస్ కి కొలమానంగా ఏవైతే మనం చూస్తున్నామో దేవుడు అలాంటి వ్యక్తిని పట్టుకుని వెర్రివాడా వెర్రివాడా ఓ ఫూల్ అన్నాడు. ఆ మాట ఎందుకు దేవుడు వాడాడో మనం ఆలోచన చేయాలి. 19వ వచనంలో ఎందువల్ల అతడు దేవుని దృష్టిలో వెర్రివాడుగా కనబడుతున్నాడంటే 19వ వచనం ప్రకారంగా ఆయన స్వార్థపరుడు. ధనవంతుడే, చాలా సమృద్ధి ఉంది, చాలా కష్టపడి సంపాదించాడు, చాలా దాచిపెట్టుకున్నాడు, కానీ ఆయనలో దేవుడు మెచ్చని నైజం ఏంటంటే స్వార్థం. నేను, నా ఆస్తి, నా ప్రాణము, నా ఇల్లు, నా కుటుంబము, నాకు తప్ప ఇంకెవరు, నా గురించి తప్ప వేరొకరి గురించి ఆలోచించను అనే నైజం ఈ వ్యక్తిలో కనబడతా ఉంది. ఇక్కడే మనం 17వ వచనం 18వ వచనంలో ఆ పరిభాష ఎలా ఉందంటే, నా పంట, నాకు స్థలము, నేనేమి చేతును, నేను ఎలాగ చేతును, నా కుట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము. మీరు ఆ 3 వచనాల దగ్గరగా మీరు చూడగలిగితే నా అన్న పదం రిపీట్ అవుతా ఉంది. నా అన్న పదం రిపీట్ అవుతా ఉంది. కాబట్టి హి వాజ్ సో సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, చాలా స్వార్థపరుడు, చాలా స్వనీతిపరుడు, ఆయన కొరకు తప్ప వేరొకరి కొరకు ఆలోచించలేని వ్యక్తిగా ఈయన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఎందువల్ల ఆయన్ని వెర్రువడ అన్నాడని వాక్యం చూడగలిగితే ఆయన తన గురించి తప్ప వేరొకరి గురించి ఆలోచించే పరిస్థితులు లేడు, చివరికి దేవుడి గురించి కూడా ఆలోచించే పరిస్థితిలో ఆయన లేడు. కాబట్టి హిబ్రూలో ఈ గ్రీక్లో ఈ వాక్య భాగానికి 54 పదాలు వాడబడితే 54 పదాల్లో 18 పదాలు నేను, నాది, నాకు అన్న పదాలే కనబడతాయట. అంతగా ఆయన తన పొలము, తన ఆస్తి, తన బ్యాంక్ బ్యాలెన్స్, తన ఆరోగ్యము తప్ప వేరే దాని గురించి ఆలోచించేవాడుగా ఈయన కనబడడం లేదు. కాబట్టి లోకం దృష్టిలో ఈయన ధనవంతుడే, లోకం దృష్టిలో ఈయన మార్గదర్శి, లోకం దృష్టిలో ఈయన ఆదర్శ ప్రాయుడే, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుడు మాత్రం ఆయన్ని వెర్రువడా అన్నాడు. దేవుడు ఈ ధనవంతుణ్ణి వెర్రువడా అని పిలవడానికి కారణాలు ఏంటి అని వాక్యం నుంచి మనం చూడగలిగితే 4 ప్రాముఖ్యమైన కారణాలు ఈ వాక్య భాగం నుంచి మనం చూడగలం. మొదటి కారణాన్ని మనం చూద్దాం. మొదటి కారణం, దేవునికి ఈయన జీవితంలో చోటీ లేదు. దేవుని గురించిన ప్రస్తావనే లేదు, భక్తి గురించిన ప్రస్తావనే లేదు. అర్థం చేసుకుందాం, ఆయనకి చాలా పొలం ఉంది, ప్రతి సంవత్సరం పంట పండిస్తున్నాడు, కానీ కనీసం ఇంత ప్లాన్డ్ గా ఉండి ఇంత తెలివైన వాడుగా ఉన్న ఈయన దేవుని విషయంలో మాత్రం కనీసం ఆలోచించేవాడుగా లేడు. ఇలా అంటారు, సంవత్సరంలో 3 పంటలు పండిస్తే పంట పండించడం, తెచ్చుకోవడం, దాచుకోవడం అలవాటు అయింది, కానీ ఆ పంట పండడానికి కారణం ఎవరు, నేల ఎవరిచ్చారు, పంటలు పండడానికి సూర్యుని ఎవరు రప్పిస్తున్నారు, పంటలు పండడానికి కావలసిన వర్షాన్ని ఎవరిస్తున్నారు, ఋతువులు ఎవరు రప్పిస్తున్నారు, ఈ మట్టిలో నుంచి మాణిక్యం ఎలా పండుతా ఉంది, ధాన్యాదులు ఎలా వస్తున్నాయి, ఈ సిరులు ఎలాగొస్తున్నాయి అన్న ఆలోచన లేదు. కనీసం దేవుని గురించి ఆలోచించడానికి ఏమాత్రము ఈయన చోటు ఇవ్వలేనంత బిజీ వ్యక్తిగా ఉన్నాడు, లేదంటే ఒక నాస్తికుడు అనే చెప్పొచ్చు. దేవుని గురించి ప్రస్తావం లేదు కాబట్టి, ధనవంతుడు కాబట్టి ఒకవేళ ఎలా అనుకుంటున్నాడేమో, కష్టే ఫలి అంతే. దేవుడికి ఏమి కాదు, హార్డ్ వర్క్ ను నమ్ముకోవాలి, కష్టపడి పనిచేయాలి. నువ్వు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. అంతే తప్ప దేవుడి మీద ఆధారపడడానికి దేవుడు అన్నవాడే లేడు అన్న భావజాలంతో ఈయనున్నాడేమో. బైబిల్లో రోమా పత్రిక 19:20 వచనాల్లో దేవుడు గురించిన వివరణ ఇలా రాయబడుతుంది. దేవుడు అదృశ్యుడు, మానవ నేత్రాలు ఆయన చూడలేవు, మానవుని కంటికి ఆయన కనబడ్డు. కాని దేవుడు నేనున్నాను అని మనకి ఎల్లప్పుడు గుర్తు చేయడానికి ఆయన ఉనికిని ప్రకృతిలో చాటుతా ఉన్నాడు. అందుకే 19:20 ఇలా రాయబడింది, దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉంది, దేవుడు అది వారికి విశదపరిచను. దేవుడు మానవునికి బయలుపరచబడడానికి కావలసిన విషయాలన్నీ కూడా ఆయనే బయలుపరిచాడు, విశదపరిచాడు. 20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిత్య శక్తి, దేవత్వం, సంవత్సరంలో 3 పంటలు, అదే నెలలో మొదటి పంట వేసాము కోసాము, మళ్ళా 2వ పంట వేసాము కోసాము, 3వ పంట వేసాము కోసాము, సంవత్సరం మారింది, మరలా 3 పంటలు. అసలు భూమి పుట్టింది మొదలుకొని, నరుడు వ్యవసాయం చేయడం ప్రారంభించింది మొదలుకొని ప్రతి సంవత్సరం పంట వేస్తున్నాం. కానీ ఆ మట్టిలో మాణిక్యం పండుతూనే ఉంది, ఆ మట్టిలో నుంచి ధాన్యాదులు పండుతూనే ఉన్నాయి, సిరులు పండుతూనే ఉన్నాయి. ఎప్పుడన్నా ఆలోచించావా మట్టిలో నుంచి మాణిక్యాలు ఎలా వస్తున్నాయి, మట్టిలో నుంచి ధాన్యాదులు ఎలా వస్తున్నాయని ఎప్పుడన్నా ఆలోచించామా? మనం చదువుకుంటూ ఉంటాం కదా, సూర్యుడు ఉండాలి, సూర్యుడు వల్ల మాత్రమే పంటలు పండుతాయి, కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది, నీరు ఉండాలి, నేల ఉండాలి, పంచభూతాలు ఉండాలి, వీటి వల్లే ఆహారం పండుద్ది అని మనం అనుకుంటున్నాం కదా. అసలుకి సృష్టి ఎవరు చేశారు అన్న ప్రశ్నకు వచ్చేసరికి సృష్టికర్త అని మాట్లాడుతున్నాడు. నేనే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వల్ల తేట పడుతుంది. మనం కూడా చాలా పనులు చేస్తూ ఉంటాం, కానీ ప్రతి పనిలో కూడా మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉనికి మనకు బయలుపడుతూనే ఉంటుంది. నువ్వు ఒకవేళ ఉద్యోగం చేస్తే మనకు రంగు కాగితాలు మాత్రం మన చేతిలోకి వస్తున్నాయి. ఆ రంగు కాగితాల మీద మనం బ్రతకటం లేదు, కానీ ఆ రంగు కాగితాలతోటి మనం కొనుక్కున్న ఆహార ధాన్యాదులను బట్టి మనం బ్రతుకుతా ఉన్నాం. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న నీ మనసులో మొదలితే తప్పకుండా నీ సృష్టికర్త నీకు జ్ఞాపకం వస్తాడు. ఈ ధనవంతుడు అన్ని ఉన్నాయి, అన్నిటికి చోటు ఇచ్చాడు, కాని ఆయన జీవితంలోకి దేవుడికి మాత్రం చోటు ఇవ్వనివాడుగా కనబడతా ఉన్నాడు. రెండవది ఈ ధనవంతునికి ఆత్మ గురించిన ఆలోచన లేదు. మానవుడు అనగానే కేవలం శరీరం మాత్రమే అనుకుంటున్నాడు. అందుకే ఆయన ఆశ ఎలా ఉందంటే, నా ప్రాణమా, ప్రాణం అంటే ఇక్కడ తన శరీరంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. ఆయన ఎంతగా తన ప్రాణాన్ని, తన దేహాన్ని ప్రేమిస్తున్నాడంటే సుఖపడాలి, సంతోషపడాలి, కలకాలం ఆనందంగా ఉండాలి, నచ్చింది తినాలి, నచ్చింది తాగాలి, మనసును ఎప్పుడు బాధ పెట్టుకోకూడదు అని ఎంతో జాగ్రత్త పడుతున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నవాడుగా 12:19 చూస్తాం. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మానవుడు అనగానే రెండింటి కలయిక, ఒకటి దేహము, రెండు ఆత్మ. దేహము, ఆత్మ, ఈ రెండింటి కలయికే మానవుడు. అందుకే జంతువులకి మానవుడికి మధ్య వ్యత్యాసం ఏంటంటే, జంతువులు కేవలం శరీరాన్ని కలిగిన మాత్రమే, ప్రాణం మాత్రమే వాటిలో ఉంది తప్ప వాటిలో ఆత్మ లేదు. కానీ మానవుడి విషయానికి వచ్చేసరికి మానవుల్లో దేహం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. ఆత్మను దేవుడే నాసికా రంధ్రాల్లో మానవులకు ఊదినట్లుగా, ప్రవేశపెట్టినట్లుగా ఆదికాండము 2:7 మనం చూస్తా ఉన్నాం. జంతువులకు భాషా జ్ఞానం లేదు, మనకు భాషా జ్ఞానం ఉంది. జంతువులకి మనస్సాక్షి లేదు, మనకు మనస్సాక్షి ఉంది. జంతువులకు వివేచన లేదు, మనకు వివేచన ఉంది. జంతువులు ఏవి బట్టలు వేసుకోవటం లేదు, మనం బట్టలు ధరించుకుంటున్నాం. చాలా నాగరిక కలిగిన వారిగా మనం ఉన్నాం. కారణం విఆర్ ఆల్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపంలో మనం సృజింపబడ్డాము కాబట్టి దేవుడు ఆయన ఆత్మస్వరూపాన్ని మనలో ఉంచాడు. అందుకే మానవుడు అనగానే కేవలం శరీరం అనుకుంటే నీకు దేవుని గురించిన విషయాలు అర్థం కావు. ఉదయకాల సమయంలో మనకు అర్థం కావలసింది మనం రెండిటి కలయిక, ఒకటి ఆత్మ, రెండు దేహము. అందుకే ప్రసంగ గ్రంథం 12:7 ముగింపు కోసం మాట్లాడితే ఇలా అంటాడు, మన్నైనది వెనకటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకి మరలిపోతుంది అన్నాడు. కాబట్టి రెండు విడిపోతున్నాయి, ఒకటి ఆత్మ, ఒకటి దేహము. ఇప్పుడు దాకా మనం కేవలం ఈ దేహం కొరకు ఆలోచిస్తా ఉన్నాము, దీనికే రంగులు అద్దుతా ఉన్నాము, దీనికే మేకప్ వేస్తున్నాము, దీనికే మంచి బట్ట కడుతున్నాము, దీన్నే జాగ్రత్తగా చూసుకుంటున్నాము, ఏ రోగం రాకుండా భద్రంగా చూసుకుంటున్నాం, బాధపడకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, వేసవి కాలంలో కనీసం చెమట పట్టకుండా ఏసీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదయ కాల సమయంలో దేవుడు మాట్లాడుతుంది, నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు, నీ ఆత్మ కోసం నువ్వేమైనా పట్టించుకుంటున్నావా? నీ ఆత్మ గొప్ప శక్తి, అది అంతరించిపోయేది కాదు. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అన్న మనం శాస్త్రంలో చూస్తా ఉన్నాం. శక్తిని ఎవడు పుట్టించలేడు, శక్తిని ఎవరు నాశనం చేయలేరు. నీ ఆత్మకి ముగింపు లేదు, నీ ఆత్మ అంతరించిపోయేది కాదు. దేవుడి నుంచి పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది. భూలోకంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలపు దినాల్లో ఈ శరీరంలో నివాసం ఉంటుంది. మరలా మరణం పేరుతో ఆత్మ దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి దానికి స్థలం మారుతుంది తప్ప అదైతే ముగిసిపోవట్లేదు. అలాంటి నీ ఆత్మ కోసం నువ్వేమన్నా ఆలోచించావని ఉదయ కాలం ప్రభు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ ధనవంతుడు తన ఆత్మ కొరకు ఏమాత్రం ఆలోచించేయట్లేదు, కానీ ఆయన ధ్యాస అంతా, ఆయన మనసంతా, ఆయన ఆలోచన అంతా కేవలం ఆయన శరీరాన్ని ఎలా సంతోషపెట్టాలని, శరీరం కోసం మాత్రమే ఆలోచించేవాడుగా ఉన్నాడు. దైవిక విషయంలో మనం అర్థం చేసుకుంటే ఈ ధనవంతుడు దేవుని కొరకు ఆలోచించేయటం లేదు, ఆత్మ కొరకు ఆలోచించేయట్లేదు. మూడవది, ఆయన తన మరణం కొరకు కూడా ఆలోచించేయటం లేదు. ఇదే లోకా సువార్త 12:20 దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు. పోయే కాలం మనందరికీ ఉంది, పోయే కాలం, ఆత్మ వెడలిపోయే కాలం అందరికి ఉంది. దాన్ని ఎవరు తప్పించలేరు. మనం మన కళ్ళారు చూస్తా ఉన్నాం, ఎన్నో చావులు, ఎన్నో మరణాలు, ఎందరిదో అర్ధాంతరపు ముగింపులు చూస్తున్నాం. ఒకటి మాత్రం సత్యం, అందరికి మరణం తథ్యం, అందరికి మరణం నిశ్చయం. ఇన్ని మరణాలు చూస్తున్నప్పుడు, ఇన్ని జీవితాలను అర్థం చేసుకుంటున్నప్పుడు ఏ రోజైనా నీ ముగింపు కొరకు నువ్వు ఆలోచించావా? ఏ రోజైనా నేను ఆ మరణ దినాన్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచించావా? ఎందుకు దేవుడు మానవునికి మరణాన్ని పెట్టాడు? మరణం లేకపోతే ఎంత బాగుంటుందో. మరణాన్ని నుంచి తప్పించుకొని మరణాన్ని జయించి కలకాలం జీవించడానికి అవకాశం ఉందా అని ఏ రోజన్నా ఆలోచించావని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథము 7:2 ఒక మాట జ్ఞాని అయిన ప్రసంగి ద్వారా మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథము 7:2 మనం చూడాలి. అక్కడ ఇలా రాయబడింది, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చును, మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు, బ్రతుకువారు దాని మనసును పెట్టుదురు. దాని గురించి మనం ఆలోచించాలి. మనం ఎంత మరణాన్ని అసహించుకున్నామంటే ఆ చావు మాట వినడానికి మనం ఇష్టపడం, దాని అపశోకనం అనుకుంటాం. ఉదయాన్నే చావు పోలేంటి అనిపిస్తా ఉంటది. కానీ దేవుడు చెప్తాడు అక్కడే జ్ఞానం ఉంది, అక్కడే జ్ఞానం ఉంది. మార్చురీలో డెడ్ బాడీని స్కల్ ఓపెన్ చేస్తున్నారు, నిలువున కోస్తున్నారు, పల్లెత్తి మాట కూడా అనటం లేదు, ఉలికి పలుకు లేకుండా పడింది. దానికి రెండు కళ్ళున్నాయి, దానికి రెండు చేతులున్నాయి, దానికి రెండు కాళ్ళున్నాయి, దానికి గుండె ఉంది, దానికి అవయవాలన్నీ ఉన్నాయి. కానీ ఒకనాడు గుండు సుది గుచ్చుకుంటేనే కివు మనకేసే ఈ దేహం ఈరోజు ఎందుకు రంపాలతో కోస్తుంటే, బ్లేడ్లతో కోస్తుంటే, కత్తులతో నరుగుతా ఉంటే ఆ మార్చిడే గదిలో ఒక మాట కూడా మాట్లాడడం లేదు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఇది కేవలం బొమ్మ, మానవ దేహం కేవలం మట్టి బొమ్మ. ఆ మట్టి బొమ్మలోనికి దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు మట్టి బొమ్మ జీవించే బొమ్మగా ఉంది. ఆ జీవించే బొమ్మలో నుంచి దేవుడు ఆయన నిర్ణయ కాలంలో ఆయన ఆత్మను వేరుపరుస్తున్నాడు, తీర్పుకు పిలుస్తా ఉన్నాడు. అది అందరికీ తప్పదు. కాబట్టి ఈరోజు నిన్ను ఏ స్థితిలో ఉంచినానో నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, నేను ఒకరోజు నా సృష్టికర్తను కలుసుకోవాలి, నేను ఒకరోజు నా మరణాన్ని ఎదుర్చుకోవాలి, రుచి చూడాలి. ఆ రోజు నా దేవుణ్ణి నేను ఎలా కలుసుకుంటాను? నా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆయన నన్నేం అడుగుతాడు? ఇందుకోసమే నన్ను పుట్టించాడు, నేను బ్రతకాల్సిన విధానం ఇంతేనా? ఎవరు నన్ను చూడడం లేదు, కానీ నా దేవుడు కూడా నన్ను చూడడం లేదా? నేను ఎలా బ్రతికేస్తే సరిపోతుందని ఒకసారి మనం మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ధనవంతునికి మరణం గురించిన చింత లేదు. అనేక చావులు లోకంలో మనం చూస్తా ఉన్నాం. గొప్ప గొప్ప వారి వ్యక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడం లోకంలో మనం చూస్తా ఉన్నాం. వాటిని చూసినప్పుడు అయ్యో పాపం అనుకుని మర్చిపోయేవారు కాకుండా దాని గురించి ఒక 5 నిమిషాలు ఆలోచించగలిగితే దేవుడు అంటున్నాడు, ఒక్క జ్ఞానునికి అర్థమవుతుంది. మైకేల్ జాక్సన్, ప్రపంచ పోప్ సంగీత రారాజు మైకేల్ జాక్సన్, 1958-2009, కేవలం 50 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు ఆయన. ఆయన కొరకు తెలియని వారు లేరు, ఆయన కొరకు తెలియని వారు లేరు. ఒకసారి సంగీతాన్ని ఉరుకులు పట్టించిన గొప్ప కళాకారుడుగా మనం చూస్తున్నాం. ఆయన ఆదాయం సంవత్సరానికి 10 కోట్లు, 10 కోట్లు. నల్లగా పుట్టాడు, ఆయనకి తెల్లగా బతకాలని ఆశ ఉంది, అంతే. ఆయన దగ్గర డబ్బుంది కాబట్టి నల్లగా పుట్టినవాడు తెల్లగా మారిపోయాడు. ఆయన దగ్గర డబ్బుంది కాబట్టి ఇలాగ ప్రాక్టికల్ గా ఆలోచించాడు, భూమి మీద మనిషి బ్రతికితే ఎంత ఎక్కువ కాలం బ్రతకవచ్చు? మాక్సిమం 120 ఇయర్స్ బ్రతకవచ్చు, 120 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఆయన అనుకున్నాడు, నేను తప్పకుండా 120 సంవత్సరాలు బ్రతకాలి. ఇంత డబ్బు ఉంది, ఇంత పాపులారిటీ ఉంది, ఇంత జనం నన్ను వెంబడిస్తున్నప్పుడు నేను నా జీవితాన్ని అనుభవించాలి అనుకున్నాడు. 120 సంవత్సరాలు బ్రతకడానికి ఆశపడ్డాడు. 12 మంది డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాడు. ప్రతిరోజు ఆ డాక్టర్ల పని ఏంటంటే పల్స్ చూడాలి, బీపీ చూడాలి, షుగర్ లెవెల్ చూడాలి, అసలుకి బాడీ అంతా కూడా చెక్ చేయాలి, అన్ని బాగుండాలి. ఎక్కడ అనారోగ్యము రోగము ఆయన శరీరంలో ప్రవేశించడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన గమ్యం ఒకటే, 120 సంవత్సరాలు బ్రతకాలి. కానీ చరిత్ర చెబుతుంది 50 సంవత్సరాల వయసులోనే ఆయన మంచాన పడ్డాడు, చాలా భయంకరమైన శ్రమ గుండా వెళ్ళాడు, చివరికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయన అర్ధాంతరంగా చనిపోయాడు. సంవత్సరానికి $10 కోట్లు సంపాదించే మైకేల్ జాక్సన్, ప్రపంచ గొప్ప కళాకారుడిగా పేరు పొందిన మైకేల్ జాక్సన్, కోట్ల కొలదిగా అభిమానం సంపాదించుకున్న మైకేల్ జాక్సన్ 120 సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డాడు. కానీ ఆయన జీవితంలో మరణం అర్ధాంతరంగా వచ్చింది. డబ్బు ఆయన కాపాడలేకపోయింది, వైద్యులు ఆయన కాపాడలేకపోయారు, మనుషుల అభిమానం ఆయన కాపాడలేకపోయింది. చివరికి ఆయన జీవితం ఏం చెప్పుకుందంటే, వెర్రివాడా. ఆయన జీవితం మనకి ఉదయకాల సమయంలో ఏమర్థం అవుతుందంటే, వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది ఏమని వదను? కోట్ల ఆస్తి అనుభవించాడా? లేదు. తీసుకెళ్లిపోయాడా? పూతికి పుల్ల కూడా మనం అంటాం కదా, నూరు పువ్వు కూడా తీసుకువెళ్ళటం సాధ్యపడదు. దేనికోసం పరితపిస్తున్నాం, దేనికోసం పరిగెడుతున్నాం అంటే, ధనం కోసం పరిగెడతా ఉన్నాం. దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది ఎవని వదను? జయలలిత కోసం మనకు తెలుసు, తమిళనాడు సిట్టింగ్ సీఎం గా ఉన్న ఆమె జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంది. ఎప్పుడు ఆమె చాలా సాదాసీదా కనబడుతుంది, కానీ 1997లో ఆమె మీద అసెట్స్ కేసు పడ్డప్పుడు అప్పుడు ఆమె ఆస్తంతో బయటకు వచ్చింది. ఒక్కసారిగా అందరు కళ్ళు బయలుకమే, భర్త లేడు, పిల్లలు లేరు, ఒంటరి జీవితం, ఎంత అధికారం అనుభవిస్తా ఉంది, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉంది, ఇంకేం కావాలి ఎవడికంటే? ఆమె గుండెల్లో ఎంత ఆశ ఉందంటే ఆ 1997లో అసెట్స్ కేసులో ఆమె దగ్గర సీజ్ చేసి చెన్నై రిజర్వ్ బ్యాంక్ లో దాచిపెట్టిన సొమ్ము ఎంత అని మనం అడిగితే 800 కేజీల బంగారం. 800 కేజీల వెండి, వికీపీడియా ఇన్ఫర్మేషన్, 800 కేజీల వెండి, 28 కేజీల బంగారం, 750 జతల విలువైన చెప్పులు, 10,500 పట్టు చీరలు, 91 కాస్ట్లీ వాచెస్, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ లో సీజ్ చేసి పెట్టారు. ఆమెకు 42 కార్లు, ఆమె తిరగడానికి ఒక్క ఒంటరి ప్రాణి, ఒంటరి జీవితం. నాకు భర్త, నాకు పిల్లోడు ఉన్నాడని చెప్పుకోండి కూడా ఆమె పరిస్థితిని బట్టి ఆమెకు వీలులేదు. అలాంటి ఆమె తిరగడానికి 42 కార్లు, మొత్తంగా ఆమె ఆస్తి 272 కోట్లు. చరిత్ర ఏం చెప్తుందంటే, కేవలం 67 సంవత్సరాల వయసులోనే ఇంకా అధికారం అనుభవించడానికి, ఇంకా ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పటికీ ఆమె అనుభవించడానికి మాత్రం ఆమెకు దేవుడు ఆయుష్ణం లేదు. ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆమె ఆస్తి అంతా ఎలా చిందరవందరైపోయిందో, ఆమెను బట్టి ఆమె తర్వాత ఉన్న వాళ్ళు ఎలా కోట్లకు వెళ్ళిపోయారో, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, తమిళ రాజకీయాలు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మనందరికి తెలుసు. దేవుడు ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మైకేల్ జాక్సన్ కోసం మన ముందుంచాడు, జయలలిత కోసం మన ముందుంచాడు. మనం చూసిన ఉదాహరణలు, మనం చూడని ఒక ఉదాహరణ, ధనవంతుని మన ముందుంచాడు. అంటున్నాడు, నువ్వు లోకంలో బాగా సంపాదించు, నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు, నువ్వు చాలా ప్లాన్డ్ గా పనిచేస్తున్నావు, నీకు ఆదాయం అన్న, పొదుపు చేయడం అన్న, నీకు చాలా ఇంట్రెస్ట్, ఇవన్నీ బాగున్నాయి. కానీ దైవికంగా నా దృష్టిలో మాత్రం నువ్వు తెలివైన పిచ్చోడు. లోకం దృష్టిలో నీ తెలివైన వాడివి, నా దృష్టిలో పిచ్చోడివి. ఎందుకు ప్రభు నన్ను పిచ్చోడు అంటున్నావు, ఎందుకు ప్రభు నన్ను వీర్రుడు అంటున్నావు అంటే, నీవు నీ సృష్టికర్త కొరకు ఆలోచన చేయట్లేదు, నీవు నీ ఆత్మ కొరకు ఆలోచన చేయట్లేదు, నీవు నీ మరణం కొరకు ఆలోచన చేయట్లేదు. నాలుగవది, ఈ ధనవంతుడు చేస్తున్న మరొక తప్పు ఏంటంటే, ఆయన నిశ్చత్వం కొరకు సిద్ధపడలేదు. లూకాసువార్త 12:19 ఆయన ఆశ ఏంటంటే, అనేక సంవత్సరములు బ్రతకాలి. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. ఆ అనేక సంవత్సరములు ఎలా బ్రతకాలంటే, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు. అనేక సంవత్సరాలు బ్రతకాలి, ఆనందకరంగా బ్రతకాలి. అనేక సంవత్సరాలు బ్రతకాలి, సంతోషదాయకంగా బ్రతకాలి అన్న ఆశ ఆయనకు ఉంది. సత్యం ఏంటంటే, మానవుడు భూమి మీద కలకాలం బ్రతకడం అసాధ్యం. మానవుడు భూమి మీద సుఖాన్ని అనుభవించడం అసాధ్యం. భూమి మీద మానవునికి సుఖశాంతులు అన్నవి ఎప్పటికీ దొరకవు. అందుకే భూలోకము అనుభవించడానికి, సుఖపడడానికి, స్థిరపడడానికి నివాస యోగ్యం కానిది అని, భూలోకం శాపగ్రస్తానికి గురి అయిందని గతంలో మనం ఆదికాండ 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దాని కారణాలను కూడా విశ్లేషించుకుంటూ వెళ్ళాం. 90వ కీర్తన 10వ వచనంలో 120 సంవత్సరాలు బ్రతికిన ఒక గొప్ప నాయకుడు ఒక సత్యాన్ని మాట్లాడుతున్నాడు. మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతకడమే కష్టంగా ఉంది, కానీ ఈయనైతే మాత్రం 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే, బైబుల్ ఆయన పేరు మోషేగా రాయబడింది. 120 సంవత్సరాలు బ్రతికిన భక్తుడు, ఆ 120 సంవత్సరాల వయసులో ఎంతో ఆరోగ్యమైన భక్తుడు, ఆయన అంటాడు 90వ అధ్యాయం 10వ వచనంలో, మా ఆయుష్కాలము, మానవుల ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలము ఎడల 80 సంవత్సరములు. 70 ఆర్ 80 అని మాట్లాడుతూ తర్వాత అంటాడు, ఆయనను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాము. అబ్బా, మొత్తానికి 70-80 సంవత్సరాల జీవితాన్ని రంగరించి ఒక మాటలో చెప్పు బాబు, ఇందులో సుఖం ఉందా దుఃఖం ఉందా అంటే, సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. సుఖం తక్కువ, కష్టాలు ఎక్కువ, అది ఆయాసమే, అది దుఃఖమే. 1వ తేదీ జీతం వస్తుంది, 30 రోజులు కష్టపడాలి. 1వ తేదీ జీతం నీ చేతికి వస్తుంది, 30 రోజులు కష్టపడాలి. సత్యం ఇదే. 25 సంవత్సరాలు కష్టపడితే 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగం, మొత్తంగా అన్ని అనుభవిద్దాం అనుకుని చెప్పి రిటైర్మెంట్ అయిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు వేసుకుని కూర్చుంటే తినడానికి ఆరోగ్యం సహకరించదు. షుగర్, బీపీ, అలసరు, అన్ని రోగాలు మీదకొచ్చి కూర్చుంటే ఏమి తినలేం, ఏమి అనుభవించలేం. ఎందుకు విపత్కరమైన పరిస్థితులను ప్రశ్నించుకుంటే, భూలోకము సుఖపడడానికి అనుకూలమైన లోకం కాదు, కలకాలం బ్రతకడానికి భూలోకం అనుకూలమైనది కాదు. అందుకే 3వ వచనంలో, ఇదే 90వ కీర్తన 3వ వచనంలో దేవుడు ఇలా అన్నాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మానవుని చంపుతుంది దేవుడే, మరణానికి కర్త దేవుడే, ఆయనే మానవులకు మరణాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది శాపం అంటే కాదు, గొప్ప వరం అని ఆ మూడో వచనంలో చూస్తాం. ఎలాగది వరం అయిందంటే, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిస్తున్నావు. నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిస్తున్నావు. పరలోకానికి ఆహ్వానం, ఎల్లకాలం బ్రతకడానికి ఆహ్వానం, సుఖమయంగా బ్రతకడానికి ఆహ్వానం, సదాకాలం బ్రతకడానికి ఆహ్వానం, నిత్యత్వంలోనికి ఆహ్వానం, మరణం. నిత్యత్వంలోనికి ఆహ్వానం, మరణం. మనం అనుకుంటున్నాం ఇదే శాశ్వతం అనుకుంటున్నాం, ఇక్కడే సుఖపడదాం అనుకుంటున్నాం, ఇది తప్ప వేరొక లోకం లేదా మనం అనుకుంటున్నాం. మన సృష్టికర్త సర్వలోకానికి అధిపతి అయిన దేవుడు ఆయన మాట్లాడుతున్నారు, భూలోకము నివాస యోగ్యమైనది కాదు, భూలోకము సుఖపడడానికి అనుకూలమైనది కాదు, భూమి మీద కలకాలం బ్రతకడం అసాధ్యము, మరణం చూడకుండా బ్రతకడం మానవులకు భూలోకంలో అసాధ్యము, అసంభవము. కాబట్టి నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఎక్కడికి తిరిగి రమ్మంటున్నావు ప్రభువా, మేము ఎక్కడికి రమ్మంటామని అడిగితే మొదటి వచనంలో అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. యు ఆర్ గాడ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, తరతరాలు తరతరాలు యుగ యుగాలు, 100 సంవత్సరాల 10,000 సంవత్సరాల 1,00,000 సంవత్సరాలు అంటే ఇన్ఫినైట్, అనంతము, అనంతమైన అనంతమైన ఆయుష్కాల దినాలు, అనంతమైన సంవత్సరాలు, ముగింపు లేని సంవత్సరాలు దేవుడు పరలోకంలో ఉన్నవని ఆయన పిలుస్తూ ఉండగా మనం మాత్రం ఈ భూలోకం కోసమే బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం, ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూస్తున్న లోకం దృష్టిలో చాలా తెలివైన వాడు, లోకం దృష్టిలో చాలా సక్సెస్ఫుల్ మ్యాన్ గా చూస్తున్నాం. కారణం, హీ వాజ్ ఎ హార్డ్ వర్కింగ్ మ్యాన్, హీ వాజ్ ఎ ప్లానర్, హీ వాజ్ ఎ సేవింగ్ మ్యాన్. ఆయన కష్టపడి పనిచేసేవాడుగా ఉన్నాడు, ప్రణాళికబద్ధంగా పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఆదాయం ఎలా చేయాలో, ఆ పొదుపు ఎలా చేయాలో నేర్చుకున్నవాడు కనబడుతున్నాడు. లోకం ఆయన చూసి బిజినెస్ మ్యాగ్నెట్ అనొచ్చు, బిజినెస్ ఎంటర్ప్రెనర్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, కానీ దేవుడు మాత్రం ఆయన వెర్రివాడ అన్నాడు. ఎందుకు దేవాన్ని వెర్రివాడ అన్నావంటే ఆయన 4 కారణాలు చెప్పాడు. ఆ ధనవంతుడు అన్ని ఇచ్చిన ఆ సృష్టికర్తను ఎరగని పిచ్చువాడులా ఉన్నాడు. నీ సృష్టికర్తను ఎరక్కపోవటమే నీ వెర్రితనానికి కారణం అంటాడు. రెండవది, నీ ఆత్మ కొరకు ఆలోచన చేయకపోవటమే నీ వెర్రితనానికి కారణం. మూడవది, నీ మరణం కొరకు నువ్వు చింతించకపోవటమే నీ వెర్రితనానికి కారణము. నాలుగవది, భూమి మీద కలకాలం బ్రతకాలనుకోవటమే నీ వెర్రితనానికి కారణం. నిత్యత్వం కోసం సిద్ధపడకపోవటమే నీ వెర్రితనానికి కారణం అంటున్నాడు. కాబట్టి 4 కారణాలు ఆయన చెప్పాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు వెర్రివాడా అన్నాడు ఈ సందర్భంలో, కానీ ఇదే దేవుడు ఒక వ్యక్తిని బలా అన్నాడు. వెర్రివాడా అన్న దేవుడు మరొక వ్యక్తిని బలా అన్నాడు. ఎందుకు ఒకరిని పొగిడాడు అన్న విషయాన్ని చూడగలిగితే మనం ఎలా ఉండాలో మనమే ఒక మంచి నిర్ణయానికి రావచ్చు. మత్తయి సువార్త 25:20 చూడాలి. మత్తయి సువార్త 25:20 మనం చూడాలి. మంచి మాటలా రాయబడింది, అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. సంతోషదాయకమైన దినాలు దేవుడు అతనికి అనుగ్రహిస్తున్నాడు. యజమానుడు ఉండే పరలోకానికి అతన్ని ఆహ్వానిస్తున్నాడు, నిత్యము బ్రతకడానికి అనుమతిస్తున్నాడు. కారణం, అతడు బ్రతికాడు. ఎలా బ్రతికాడంటే, దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు. దేవుడికి ఇచ్చిన తలాంతం నీకు తెలుసు, దేవుడికి ఇచ్చిన సామర్థ్యం నీకు తెలుసు, నువ్వెంత జ్ఞానవంతుడివో, నువ్వేం చేయగలవో, నువ్వు అనుకుంటే ఏం సాధించగలవో నీకు తెలుసు. కానీ అవన్నీ ఎవరి కోసం సాధిస్తున్నావు, అదంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు, నీ బ్రతుకంతా ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే, బైబిల్ చెప్పే సత్యం, మనం ఏది చేసినను దేవుని మహిమ కోసమే చేయాలి. నువ్వు ఉద్యోగం చేసినా మహిమ కోసం చేయాలి, డబ్బు సంపాదించినా దేవుడి మహిమ కోసం చేయాలి, నువ్వేది చేసినను మహిమ దేవుడికి రావాలి. ఒకవేళ దేవుడికి మహిమ రాకపోతే,
ఒకవేళ దేవునికి మహిమ రాకపోతే నీ జీవితం నిరర్ధకం అయిపోయినట్లే, వెర్రివాడుగా నువ్వు జీవిస్తున్నట్లే. ఈ వ్యక్తి అయితే మాత్రం నాకు 5 తలాంతులు ఇచ్చాడు, ఇచ్చిన వాడు నా దేవుడు. హీఈస్ ద మాస్టర్, ఆయన యజమాని, నేను మాత్రం కేవలం కాపలాదారుణ్ణి. నమ్మకంగా కాపలా గాయాలి నా దేహానికి. నేను నమ్మకంగా కాపలాదారుడిగా ఉండాలి, నేను ఒక స్టివర్డ్గా ఉండాలి, కాపలాదారుడిగా ఉండాలని ఆయన అర్థం చేసుకున్నాడు. యజమానుడిది, ఆరోగ్యం అయిందే, ఆయుష్కాలం అయిందే, అందం అయిందే, అవయవాలు ఆయనయే, ఆస్తిపాస్తులు అయినయే, పంచభూతాలు అయినవే, నేను మాత్రం వాటి మీద నమ్మకంగా పెట్టబడ్డా ఒక మంచి పనివాడిగా ఉండాలనుకున్నాడు. అలాగే నమ్మకంగా ఉన్నాడు. యజమానుడి కోసమే బ్రతికాడు, 5 x 5 సంపాదించాడు. యజమాను ముందుకు వెళ్ళాడు, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను తిరిగి 5 సంపాదించాను. నువ్వు నాకు ఇచ్చావు, వాటిని నేను పాడు చేయలేదు, నీకోసమే సంపాదించాను. 5 x 5 తీసుకో అనగానే యజమాను అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. అబ్బా, ఆ మాట రేపు దేవుడు నీ విషయంలో నా విషయంలో చెప్తాడా? అర్థం చేసుకుందాం. యువదేకాల సమయంలో మనం ఎవరు ముందుకు వచ్చామంటే, ఎవరి ముందు మనం మోకరించి కూర్చున్నామంటే, నీ సృష్టికర్త ఆయన మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశం ఇది, నా ఆలోచన ఇది, నీ జీవితం పట్ల నా సంకల్పం ఇది. నువ్వు నా ఉద్దేశాలు ఎరిగి బ్రతుకుతున్నావా? నా సంకల్పం నెరవేర్చడం కోసం బ్రతుకుతున్నావా? నా ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరుతున్నాయా? అయితే నువ్వు మంచి దాసుడివి. నన్ను పక్కన పెట్టి నీ జీవితానికి నువ్వే డైరెక్టర్ గా మారిపోయి, నీ జీవితానికి నువ్వే ప్రొడ్యూసర్ గా ఉండి, నీ ఫిల్మ్ నీకు నచ్చినట్లుగా నువ్వు తీసుకుంటానని నువ్వు అనుకుంటే మాత్రం ఒకరోజు అది ఒకరోజు అంటే అది ఎప్పుడూ కాదు, ఈ రాత్రే అని అంటాడు. అది ఎంత ఎమర్జెన్సీ కాల్ అంటే, మన పిలక దేవుని చేతిలో ఉంది. నాకు ఇంకా టైం ఉంది అనుకోవడానికి లేదు, ఇప్పుడే, ఈ రాత్రే, ఈ రోజే అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి విలువైన దినాలు ఇచ్చింది, విలువైన ఆయుష్నిచ్చింది, గొప్ప ఉద్యోగంలో కూర్చోబెట్టింది, అధికారాన్ని ఇచ్చింది, అన్ని సమకూర్చింది, విలువైన బిడ్డలను ఇచ్చింది. కారణం ఏంటంటే, మనం ఏమి చేసినను ఆయన కోసం చేయాలి, ఆయన మహిమ కోసం చేయాలి. లేకపోతే మనం ఏప్రిల్ ఫూల్ అవడం కాదు, కానీ దేవుని దృష్టిలో మన జీవితమే ఒక ఫూలిష్ లైఫ్ అయిపోద్ది. మనమే మన జీవితాన్ని పాడు చేసుకున్న తెలివైన పిచ్చోళ్లాగా మన జీవితం మూసిపోవాలి. అలా కాకుండా జ్ఞానవంతులుగా ఆలోచించేద్దాం. మన సృష్టికర్తను మన యవన కాలపు ధనాలని జ్ఞాపకం చేసుకుని ఆయన కోసమే బ్రతుకుద్దాం. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.